దేవుని వాక్యం వెతుకుందాం. మొదటి యోహాన్ పత్రిక 4:7-8 చదువుకుందాం. మొదటి యోహాన్ పత్రిక 4:7-8 చదువుకుందాం. ప్రియులరా, మనం ఒకరినొకడు ప్రేమించము ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ప్రార్థన చేసుకుందాం. తల్లవంచండి పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమస్వరూపి అని దేవా, మీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మేము మిమ్మల్ని మొదటిగా ప్రేమించలేదు, కానీ మీరే మమ్మల్ని ప్రేమించారు. ప్రభువా, మాకు మేము కలిగిన సమస్తాన్ని మీరు అనుగ్రహించారు. ఈ దినమును బట్టి మీకు స్తోత్రాలు. మాకిచ్చిన జీవాన్ని బట్టి మీకు స్తోత్రాలు. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉండగా మీరు మా కొరకు పంపిన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును బట్టి మీకు స్తోత్రాలు. దేవా, మీకు వందనాలు. మీ ప్రేమ ఎంత ఎత్తైందో, ఎంత లోతైందో ప్రభు. అగాపే ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. ఉదయం నిబిడలుగా మీ మంచితనాన్ని బట్టి మీ పాదాన్ని ఆశ్రయించాం. మీ ప్రేమంతటిని అర్థం చేసుకుని మా జీవితాల్లో అదే ప్రేమ రిఫ్లెక్ట్ చేయడానికి, కలిగి ఉండడానికి, లోకానికి చూపించడానికి మమ్మల్ని దర్శించండి. ఆత్మచేత మీ ప్రేమను మా హృదయంలో కుమ్మరిస్తానన్నారు. స్తోత్రాలు దేవా. మమ్మల్ని మీకు అప్పగించుకుంటా. వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు. రావలసిన వారి మీద కనికరపడండి. ఉదయకాలపు వాక్య ధ్యాన సమయం, ఆరాధన సమయం, ప్రార్థన విజ్ఞాపన సమయం ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. ప్రభు స్తోత్రాలు, ప్రభు స్తోత్రాలు. రాత్రి మీరు కట్టి వెస్ట్ గోడారి మెడికల్ సహవాసాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నా. మీ మంచితనానికే స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్నం భూపాలపల్లి సింగరేణి స్త్రీల సహవాసాన్ని మీరు కడుతున్నారు. దేవామికి స్తోత్రాలు. మీ ఆశ్చర్య కార్యాలకై స్తోత్రాలు. గద్వాల సహవాసాన్ని ఈ ఉదయం మమ్మల్ని బలపరచడానికి మీరు వాడుకుంటున్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ అయ్యా వాక్య ధ్యానాన్ని దీవునికరంగా మార్చి మనం వేడుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలపు బైబిల్ స్టడీకి ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. మనం దేవుని కొన్ని లక్షణాలను అధ్యయనం చేస్తా ఉన్నాం. అందులో భాగంగా లాస్ట్ వీక్ అంశాన్ని ప్రారంభించాం. దేవుని స్వరూప స్వభావాల్లో మరొక కీలకమైన స్వభావం, గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమయై ఉన్నాడు. నాట్ గాడ్ హ్యాజ్ లవ్. దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు కాదు. ప్రేమ మనందరం కలిగి ఉన్నాం, కానీ బైబిల్ గ్రంథం దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు అని కాక మనం చదివిన మొదటి యోహాను పత్రిక 4:8 దేవుడు ప్రేమస్వరూపి, దేవుడు ప్రేమయై ఉన్నాడు అనే వాక్యం మాట్లాడుతా ఉంది. లాస్ట్ వీక్ దేవుడు ప్రేమస్వరూపి అన్న ఈ అంశం మీద కొన్ని తలంపులు ధ్యానం చేయగలిగాం. మరికొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో ఆ ప్రేమ, అనురాగము అన్న పదాలు వాడబడ్డప్పుడు మూల భాషలో నాలుగు పదాలు వాడినట్లుగా మనం గమనించాలి. ప్రేమ కొరకు మాట్లాడుతున్నప్పుడు బైబిల్లో నాలుగు పదాలు వాడబడ్డాయి. నాలుగు రకాల ప్రేమ గురించిన వ్యక్తీకరణ బైబిల్లో జరిగింది. దాన్ని మనం అర్థం చేసుకుంటే మనం ఏది మాట్లాడినా ప్రేమకు సంబంధించి ఏ వాక్యం చదివినా ప్రతిది కూడా దేవుడు కలిగిన ప్రేమ, దేవుడు ప్రేమయోగి ఉన్నాడు అని చెప్పిన ఈ ప్రేమను మనం మిస్ కాకుండా ఉంటాం, సరిగ్గా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందులో నాలుగు పదాల్లో మొదటి పదం ఎరోస్ అన్న పదాన్ని వాడారు. ఎరోస్ అన్న పదం, దాన్ని ఎట్లా చూస్తామంటే ఫిజికల్ లవ్, శరీరంలో పుట్టే ప్రేమ, రెండు శరీరాల మధ్య పుట్టే ప్రేమ. దాన్ని ఎక్కువగా సెక్సువల్ డిజైర్స్ కి సంబంధించిన ప్రేమ. మనం ఇది ఎక్కువగా ఈరోజు వింటా ఉన్నాం, సినిమాలు దీన్ని బాగా ప్రమోట్ చేస్తా ఉన్నాయి. ఆపోజిట్ పర్సన్స్ మధ్య పుట్టే ప్రేమ, అందాన్ని ఆకర్షణ బట్టి పుట్టే ప్రేమ, దానికి బైబిల్లో వాడబడ్డ ప్రేమ ఎరోస్. ఈ సాంగ్ ఆఫ్ సాల్మన్స్ పరమగీతాల్లో సొలొమోను రాసిన ఆ గ్రంథంలో ఆ ప్రేమ, ప్రియురాలి పట్ల చూపించే ప్రేమ కోసం రాస్తున్న వాక్యాలన్నీ కూడా అందులో ఎక్కువగా ఎరోస్ మనము చూడగలుగుతాం. ఆపోజిట్ పర్సన్ మీద వ్యక్తపరిచే ప్రేమ, అది పూర్తిగా పవిత్రమైనది కాదు, అది అవసరాలు తీర్చుకునేది, అది అందం మీద ఆధారపడింది, కొంతకాలానికి కరిగిపోయేది. శరీరాల మధ్య పుట్టే ప్రేమ, దాన్ని మనం ఎరోస్గా ఓల్డ్ టెస్టమెంట్ లో చూడగలుగుతున్నాం. రెండవ పదం ఆస్టార్గోస్ అన్న పదాన్ని వాడారు. ఆస్టార్గోస్ అన్న ఈ పదం, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే వితౌట్ నాచురల్ ఎఫెక్షన్, సహజ సిద్ధం కానిది. దాన్ని రెండు వాక్యాలు మనం చదవాలి. రోమిలికి రాసిన పత్రిక 1:31. రోమిలికి రాసిన పత్రిక 1:31. అక్కడ అనురాగరహితులను నిర్దయులున్నాయి అని రాయబడింది. అనురాగరహితులు, ఆస్టర్గోస్ అన్న మాట అనురాగం అన్న మాట మనం 2 తిమోతి పత్రిక 3:3 కూడా వాడబడింది. 2 తిమోతి పత్రిక 3:3 కూడా వాడబడింది. అనురాగరహితులు అన్న పదం అక్కడ రాయబడింది. అనురాగం దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, ఇది ఎక్కువగా తల్లిదండ్రులు పిల్లల పట్ల చూపించే ప్రేమ, అలాగే పిల్లలు తల్లిదండ్రుల పట్ల చూపించే ప్రేమ, అలాగే భర్త భార్య పట్ల, భార్య భర్త పట్ల చూపించే ప్రేమ, బంధువర్గాల మధ్య కనబడే ప్రేమ. మొదటిది ఆపోజిట్ పర్సన్స్ మధ్య కనబడే శరీర ఆకర్షణ ఎరోస్గా చూసాం. రెండవది ఆస్థర్గా సన్నది, బంధుత్వాల మధ్య కనిపించే ప్రేమ. రిలేషన్స్ ని బట్టి నేను ప్రేమించాలి అన్న ఆ బాండేజ్, ప్రేమించాలి, ప్రేమించబద్దున్నై ఉన్నాను, పిల్లల్ని ప్రేమించాలి, భార్యను ప్రేమించాలి, బంధువులు ప్రేమించాలి అన్న ఆ ప్రేమ, అనురాగ, ప్రేమానురాగాలు అని వాడతాము. ఆస్థర్గస్ అంటే ప్రేమానురాగాలు, దాన్ని మనం చూస్తున్నాం. మూడవది ఫీలోస్. ఫీలోస్ ఇది 29 సార్లు ఈ పదం వాడబడిందని పండితులు చెప్తారు. దీని ఏమంటారంటే స్నేహ బంధం, స్నేహితుల మధ్య పుట్టే ప్రేమ, స్నేహితుల మధ్య పుట్టే ప్రేమ. దాన్ని మనం కొర్నేలి తన కుటుంబ సభ్యులందరినీ సమకూర్చుకోడు. ఒక మాట బైబిల్లో రాయబడింది, లూకాసు వార్త 23:12 చదువుతా. లూకాసు వార్త 23:12 చదివితే, అంతకు ముందు హేరోదును పిలాతును ఒకరికొకడు శత్రువులై ఉండి ఆ దినములను ఒకరికొకడు మిత్రులైరి. అంతకుముందు శత్రువులు, ఇప్పుడు మిత్రులైపోయారు. అది స్నేహబంధం, స్నేహబంధం, ఫీలోస్, ఫీలోస్ స్నేహబంధం, స్నేహితుల మధ్య కలిగే ప్రేమ. ఈ మూడు ప్రేమలు లోకంలో మనం చూస్తున్నాం. ఆపోజిట్స్ పర్సన్స్ మధ్య పుట్టే ప్రేమ అది ఎట్లా ఉంటుందంటే, కొన్నిసార్లు పరువు హత్యలు అని వింటాం. అంటే క్యాస్ట్ ఫీలింగ్ తోటి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే మా పరువు పోయింది అన్న ఉద్దేశంతో అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ చంపేస్తారు. అప్పటిదాకా ప్రేమించారు, పేరెంట్స్ మధ్య ప్రేమ ఉంది, కానీ వాళ్ళకి నచ్చని పెళ్లి, అది ఇక మటర్ చేసే వరకు కూడా తెగించటం మనం ఎరుగుదు. ఆ అనురాగం, ఆస్థర్గా సన్న ప్రేమ ఎట్లా మారుతుందో చూస్తున్నాం. ఎరోస్, ఆపోజిట్ పర్సన్స్ మధ్య పుట్టే ప్రేమ పెళ్లి చేసుకునే వరకు, పెళ్లి వరకు రాదు. చాలా సార్లు పెళ్లి చేసుకోరా బాబు, తిరిగావు కదా అంటే లేదు నాకు ఇష్టం లేదు అని చాలా సార్లు హ్యాండ్ అవ్వటం, మోసం చేయటం, దాన్ని కూడా చూస్తున్నాం అక్కడ. దాన్ని కూడా చూస్తున్నాం. అదేమి పరిశుద్ధమైనది కాదు, అదేమి పరిశుద్ధమైనది కాదు, నిస్వార్థమైనది కాదు, స్వార్థం కనబడుతుంది. ఎరోస్ లో గాని, ఆస్థర్గస్ లో గాని, అట్లాగే ఫీలోస్ లో గాని స్నేహితుల మధ్య పుట్టే ప్రేమ కూడా అవసరాలను బట్టి. వాడు బాగా చదువుకున్నవాడైతే ఫ్రెండ్షిప్ చేస్తారు, వాడి దగ్గర డబ్బులుంటే ఫ్రెండ్షిప్ చేస్తారు, వాడేమైనా పనికొస్తాడు, ఉపయోగపడతాడు, వాడుకోవచ్చు అనిపిస్తే ఫ్రెండ్షిప్ చేస్తారు. అవసరాలు తీర్చుకోవడానికి, అవసరాలు తీర్చుకోవడానికి స్నేహం చేస్తారు, ఫీలోస్. కానీ బైబిల్లో దేవుడు ప్రేమయై ఉన్నాడు అన్నమాట దగ్గర, లేదా హోల్ బైబిల్లో దేవుని ప్రేమను వ్యక్తపరుస్తున్న కాడ వాడబడ్డ పదం ఏంటంటే మూల భాషలో అగాపే, అగాపే, దేవుని ప్రేమ, దేవుని ప్రేమ, అగాపే లవ్, అగాపే లవ్. ఈ అగాపే లవ్ను ఎట్లా చూస్తామంటే, ఎగ్జాంపుల్, దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను ప్రేమించాడు, ఇశ్రాయేల్ ప్రజలను ప్రేమించాడు, ఇశ్రాయేల్ ప్రజలను ప్రేమించాడు అన్న కాడ మనకేం అర్థం అవ్వాలి, వాళ్ళు అందంగా ఉంటారు, వాళ్ళు బలంగా ఉంటారు, వాళ్ళు ప్రేమిస్తే దేవుడికి లాభం వస్తుంది, వాళ్ళు ప్రేమిస్తే దేవుడికి ఏదో కలిసి వస్తుంది అన, దేవుడు వాళ్ళు ప్రేమించాడు అనా, దేవుడు వాళ్ళు ప్రేమించాడు. చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది, దేవుడు మనుషుల్ని ప్రేమిస్తున్న విధానం చూస్తున్నప్పుడు, దేవుడు ఎక్కడ, మానవుడు ఎక్కడ, అనంతుడైన దేవుడు అల్పుడైన మానవుని ప్రేమించటం, మహిమాస్వరూపైన దేవుడు మట్టి మనిషిని ప్రేమించటం. నిజంగా వాక్యం చదువుతున్నప్పుడు బైబిల్లో మనకి ఈ సత్యం చాలా పొరుకొనిపిగా ఉంటుంది. చాలాసార్లు అర్థం కావడానికి పదం వాడుతున్నాను. కొన్ని సినిమా స్టోరీల్లో చాలా నచ్చేది చూడాలనిపించేది ఏంటంటే, ఇద్దరు బాగా చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు, ప్రేమించుకోవడం పెద్ద ఏం కాదు. ఇద్దరు అప్పర్ క్యాస్ట్ లో ఉన్న వాళ్ళు ప్రేమించుకోవడం పెద్ద ఏం కాదు. ఒక రాజకుమారుడు ఒక అనాథ పిల్లను ప్రేమించి పెళ్లి చేసుకుంటే అక్కడ సంథింగ్ స్పెషల్. అంత డబ్బున్నవాడు, మనం బైబిల్ గ్రంథంలో దేవుడి ప్రేమ అలా కనబడుతుంది, దేవుడి ప్రేమ అలా కనబడుతుంది. ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది, ఏంటి ఈయన ఎంత ఉదారంగా ప్రేమిస్తాడా అనిపిస్తారు. ఎగ్జాంపుల్ రూత్ గ్రంథం. రూతు వీడో భర్త చనిపోయాడు, విధవరాలు, బోయాజు ధనవంతుడు, రూతుని పెళ్లి చేసుకున్నాడు. దాన్ని బైబిల్ పండితులు ఏమంటారంటే, బోయాజు దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు, దేవుడు ప్రేమ బోయాజు ద్వారా మనం చూడగలుగుతాము. విడోను అంత ధనవంతుడు ఎట్లా పెళ్లి చేసుకున్నాడు? ఎస్తేరు గ్రంథంలో చూస్తాం, ఎస్తేరు అనాథ ఆడపిల్ల. ఈ అనాథ ఆడపిల్లను రాజు పెళ్లి చేసుకున్నాడు, రాజు పెళ్లి చేసుకున్నాడు, అర్థహస్త పెళ్లి చేసుకోవడం. 127 సంస్థానాలకు చక్రవర్తి ఒక అనాథ ఆడపిల్లను పెళ్లి చేసుకోవటం, అది చాలా మాటల్లో వ్యక్తపరచలేనంత ఉన్నతంగా కనబడతా ఉంటాయి. దేవుడు మానవుణ్ణి ప్రేమించాడు అన్నది, దేవుడు మానవుణ్ణి ప్రేమించాడు అన్న ఈ మాట దగ్గర, మానవుడు అంటే ఎవరి వైపు చూడొద్దు, మనల్ని దేవుడు మనల్ని ప్రేమించాడు అన్న మాట దగ్గర మనం ఈ ప్రేమను అర్థం చేసుకుంటే, నిర్లక్ష్యం చెయ్యి అలక్ష్యం చెయ్యి సరిగ్గా అర్థం చేసుకోగలుగుతాం, సరిగ్గా అర్థం చేసుకోగలుగుతాం. కీర్తన గ్రంథం 78వ కీర్తన. కీర్తన గ్రంథము 78వ కీర్తన 40-41 వచ్చినారు. 78వ కీర్తన 40-41 వచ్చినారు. మనుషులు ఎలా ఉన్నారు చూడండి, దేవుడు ఎలా ప్రేమించాడో చూడండి. అరణ్యమున వారు ఆయన మీద ఎన్నో మార్లు తిరగబడి, ఎడారి యందు ఆయనను ఎన్ని మార్లు దుఃఖపెట్టిరి, మాటి మాటికి వారి దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేల్ పరిశుద్ధ దేవునికి సంతాపం కలిగించిరి. మాటి మాటికి శోధించారు, మాటి మాటికి సంతాపం కలిగి చేశారు. అయినా దేవుడు చాలాసార్లు ఒచ్చుకున్నాడు సహించాడు. 52వ వచనంలో అంటాడు, వాళ్ళు అలాగుంటే ఈయన చేశాడు. 52వ వచనం, అయితే గొర్రెల వల్లే ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించాను, వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించాను, వారి శత్రువులను సముద్రంలో ముంచి వేశాను. ఇశ్రాయేలు పరిస్థితి ఏంటి, వాళ్ళ స్టాండర్డ్ ఏంటి, అయినా వాళ్ళ పట్ల ఆయన ప్రేమ చూపించడం ఏంటి, ఎట్లా అర్థం చేసుకోవాలి? అబ్రహాంకి మాటిచ్చాడు, అబ్రహాముతో నిబంధన చేసుకున్నాడు, పితృలతో నిబంధన చేసుకున్నాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. మర్చిపోలా, ఏంటి దేవుడికి లాభం ఏంటి, దేవుడికి లాభం ఏంటి? ఏం ఆశించి చేశాడంటే ఏం ఆశించలే. అగాపే లవ్, స్వార్థం లేని ప్రేమ, లాభాపేక్ష లేని ప్రేమ, ఇదా దేవుని ప్రేమను మనం చూస్తాం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం, యెషయా గ్రంథం 63వ అధ్యాయం 7వ వచనం. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేతును. అక్కడ అండర్లైన్ చేద్దాం, తన వాత్సల్యాన్ని బట్టి కృపాబాహుల్యమును బట్టి ఇస్రాయేల్ యొక్క వంశస్థులపై ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసేదను. ఏం చూపించారట? వాత్సల్యం, కృప, మహాకనికరం. 9వ వచనం, వారి యావత్ బాధలు ఆయన బాధ నుండిను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించను. దేవుడు ప్రేమ చేత, తాలిమి అన్నమాట దగ్గర పిటి, వారి పట్ల ఆయన పడ్డ జాలిని బట్టి, ప్రేమను బట్టి, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించను. పూర్వదినాలంటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చాను. ఎత్తుకున్నాడు, మోసుకున్నాడు, మోసుకొచ్చాడు. ఇక్కడ మనకి ఎలా కనబడుతుందంటే ఆశ్చర్యం. దేవుడు మానవుని ప్రేమించటం, ఏ లోపం లేని దేవుడు ఎన్నో లోపాలు ఉన్న మనుషులను ప్రేమించటం, అన్ని ఉన్న దేవుడు ఏమీ ఆశించకుండా మనిషిని ప్రేమించటం, ఏదో చూసి మెరిట్లు చూసి కాదు, మన దగ్గర ఏదో ఉందని ప్రేమించటం కాదు. ఉదయకాలం ప్రభుపాదాల దగ్గరకు వచ్చి మనం ఏ విషయంలో యోగ్యులు మన దేవుడు మనల్ని ప్రేమించాడు, ఏమి చూసి దేవుడు మనల్ని ప్రేమించాడు, దేవుడి దగ్గర లేనిది ఏంటి మన దగ్గర ఉందేంటి, దేవుడి దగ్గర లేనిది ఏంటి మన దగ్గర ఉందేంటి. ఒకే ఒక్క రీజన్ ఏంటంటే గాడ్ ఈజ్ లవ్. బై హిజ్ అగాపే లవ్, ఆయన ప్రేమను బట్టి అమ్మా నాన్నదగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను ఎందుకు కన్నావు అంటే రీజన్ ఏం చెప్తారు? మనం ఏమైనా ఇస్తామనా? మన దగ్గర ఏమైనా ఆశించా? లేదు, కావాలి అనుకున్నాం, ఆశపడ్డాం, ప్రేమించాం, కాబట్టి నేను పెంచి పెద్ద చేసి ఇంత రోణి చేశాం. ఏమి ఆశించి కాదు, ప్రేమించి. అక్కడ దాని మించిన ప్రేమ కొరకు వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి ప్రిలరా, దేవుడు ఇస్రాయేల్ను ప్రేమించిన విధానాన్ని అర్థం చేసుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎట్లా ప్రేమించాడు, ఎందుకు ప్రేమించాడు, ఏం ఆశించి ప్రేమించాడు? ఏమీ లేదు. ఈవెన్ ఈరోజు దేవుని ప్రేమ గురించిన వ్యక్తీకరణ మనం చదివితే, అంటే పాపిని ప్రేమించాడు అన్న మాట చదివితే మనకింకా బాగా అర్థం అవ్వాలి. రోమిలకు రాసిన పత్రికలో ఇలా రాయబడింది. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుంచి, మనం చదివితే ఇందును గురించి రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుణ్ణి వెతికివాడెవడును లేడు. ఏమైనా వెంటబడ్డామా? ఏమైనా దేవుని వెంటబడ్డామా? నన్ను ప్రేమించు, నన్ను ప్రేమించని వెంటబడ్డామా? నో. మనమేమి ఆయన ఎతకల, మనమేమి ఆయన ఎతకల. దేవుని వెతుకువాడు లేడు. పైగా కింద రాయబడిన మాటలు ఏంటంటే, వారి 13వ వచనం, వారి గొంతుక తెరిచిన సమాధి, వారి నాలుకతో మోసం చేయుదురు, వారి పెదాల కింద సర్ప విషం ఉంది. ఎన్ని లోపాలు, పాపాలు, భయంకరమైన స్థితి, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. 18వ వచనం, వారి కన్నులెదుట దేవుని భయం లేదు. దేవుడంటే భయం లేదు, దేవుడంటే భయం లేదు, ఏమి లేదు, ఏమి లేదు. అయినా దేవుడు మనల్ని ప్రేమించాడు, దేవుడు మనల్ని ప్రేమించాడు. 4వ అధ్యాయం అంటాడు ఇలాంటి మనుషుల కోసం దేవుడు ఒక పని చేశాడట. 4వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం 7వ వచనం 8వ వచనం ఎట్లాంటి మాటలు రాయబడ్డాయో. 4వ వచనం, పని చేయువానికి జీతం రుణమే గాని దానం ఎంచబడదు. పని చేసావా, డబ్బులు ఇస్తారు. ఏంటి ఇందులో గొప్ప? పని చేయించుకున్నారు, డబ్బులు ఇచ్చారు, పని చేయించుకున్నారు, డబ్బులు ఇచ్చారు. అందరూ పెద్ద గొప్ప ఏముంది? ఏం లేదు. 6వ వచనం, ఆ ప్రకారమే క్రియలు లేకుండా, ఏం పని చేయకుండా, దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచినో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఇయాలి అనగా, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తు నొందినవాడు ధన్యుడు. ధన్యుడు. డబ్బులిచ్చి మాఫీ చేయించుకోగలమా? డబ్బులిచ్చి మాఫీ చేసుకోగలమా? పాపాలు, అతిక్రమాలు ఏం చేసి ఇలా అందాం? ఎవరినో పొడి చేసాం, మట జరిగిపోయింది, ప్రాణం పోయింది. ఇప్పుడు ప్రాణం తిరిగి తీసుకురావాలి. ఏం చేద్దాం? ఏం చేస్తే ప్రాణం తిరిగి వస్తుంది? ఏం చేస్తే ప్రాణం తిరిగి వస్తుంది? ఏం చేసినా ప్రాణం తిరిగి రాదు. అది పాపం అంటే. మన రెట్టిపై చేసుకోలేం, మన సరి చేసుకోలేం. ఇక అయిపోయింది, ఒక మటర్ చేసావు, బుక్ అయ్యావు, నేను ఊరేయాల్సిందే, దానికి వేరే మార్గం లేదు. అట్లాంటి పరిస్థితుల్లో 7వ వచనం అంటాడు, తన అతిక్రమాలకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తు నొందినవాడు ధన్యుడు. ఎట్లాగా? ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు, ధన్యుడు. 3వ అధ్యాయం 10వ వచనం నుంచి ఘోరమైన జీవితం అట్లాంటి వాడు 4వ అధ్యాయము 7వ వచనం ప్రకారంగా ధన్యుడు, శిక్షకు పాత్రుడు. ధన్యుడు ఎట్లా అయ్యాడు? శిక్షకు పాత్రుడు, ధన్యుడు ఎట్లా అయ్యాడు? బికాస్ గాడ్ ఈజ్ లవ్. ఆయన కనికరం, ఆయన కృపాబాహుళ్యం, ఆయన వాత్సల్యం, ఆయన మంచితనం. ఇక్కడ అతిశయించడానికి ఏముంది? చెప్పుకోవడానికి ఏముంది? కాలు రగరేయడానికి ఏముంది? ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. ఎప్పుడైనా దేవుడి దగ్గరికి వచ్చి నేను కాబట్టి అనడానికి ఏముంది, నన్ను కాబట్టి అనడానికి ఏముంది? కన్యలతో పాదాలు తొడవడం తప్ప యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఆ పాపాత్మరైన స్త్రీ వచ్చి ఏం మాట్లాడుతుంది? మాట్లాడడానికి పదాలు లేవు, పదాలు లేవు. నోట మాట రావట్లా, దుఃఖం పొంగుకొస్తుంది. కన్నీళ్లతో, కురులతో ఆయన పాదాలు తుడుస్తూ ఉంది, ముద్దు పెట్టుకుంటూ ఉంది. అర్థమైతే దట్ మస్ట్ బి అవర్ యాటిట్యూడ్ దేవుని పట్ల, దేవుని పట్ల. చాలాసార్లు పిల్లలు తల్లిదండ్రులని జ్ఞాపకం చేసుకుని ఏదో ఒకటి చేయడం ట్రై చేస్తారు. మా నాన్న మమ్మల్ని చదివించాడు, మాకు పెళ్లి చేశాడు. రీసెంట్గా ఒక హౌస్ ఓపెనింగ్కి వెళ్ళాను. ఆఫీస్లోది తను విశ్వాసి, వెళ్ళిన తర్వాత ఒక మాట అబ్బాయి అనిపించింది, ఐదుగురు ఆడపిల్లలు. మా హెడ్ కాన్స్టేబుల్ అన్నాడు, అమ్మా మీ నాన్న ఎంత గొప్పవాడమ్మా, ఐదుగురు ఆడపిల్లల్ని ఎట్లా పెంచి పెద్ద చేసి పెళ్లి చేశాడు, ఒకసారి మీ నాన్నకు మొక్కాలమ్మా అన్నాడు. ఆవిడ అంది, నాన్న చిన్నప్పుడు చనిపోయాడు సార్ అంతే. మరి అమ్మ, మా అమ్మ ఐదుగురు పిల్లల్ని పెంచి ఈ స్థాయికి తీసుకొచ్చింది అమ్మ, మీ అమ్మ దేవతమ్మ అన్నాడు ఆయన. అవును అవును, మంచి విశ్వాసి, ప్రార్థన చేసుకో, ప్రార్థన పూర్వకంగా పిల్లల్ని పెంచింది తల్లి, మంచి విశ్వాసి. ఇక్కడ ఈ ఈ సినారియోలోనే మా హృదయం ఆమె పట్ల బా ఎలాంటి తల్లి, దేవత దేవత అనిపించింది కదా. దేవుడు ఆయన ప్రేమ, ఆయన ప్రేమ వ్యక్తీకరణ, ఆయన ప్రేమ వ్యక్తీకరణ ఎంత అద్భుతమో. నిన్ను ఉరియ్యాలి కానీ ఏం చేశాడు, ఉరిలా చేర్చుకున్నాడు, క్షమించేశాడు. తన పాపాలకు పరిహారం నొందినవాడు, తన పాపాలకు తన అతిక్రమాలకు పరిహారం నొందినవాడు, తన పాపానికి ప్రాయశ్చిత్తం నొందినవాడు. ధన్యుడు, అన్యుణ్ణి ధన్యుని చేశాడు, పాపిని పరిశుద్ధుని చేశాడు, పాతాళానికి వెళ్లాల్సిన వాడిని పరలోకానికి నడిపించాడు. దట్ ఈస్ అగాపే లవ్, దేవుని ప్రేమ. ఎఫెసీయులకు రాసిన పత్రికలో దీన్ని ఇలా వ్యక్తీకరిస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఇలా రాయబడింది. 2వ అధ్యాయం ప్రారంభ వచనం నుంచి చదివితే, మీ అపరాధాల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. చచ్చిన వారిని బ్రతికించుకున్నాడు, పాపిని చేర్చుకున్నాడు, అంగీకరించాడు. 3వ వచనంలో అంటాడు, వారితో కలిసి మనం అందరం శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధంగా అండర్లైన్ చేద్దాం, దైవోగ్రతకు పాత్రలమై ఉంటే మీ పుట్టినోట్లో ఉగ్రత పిల్లలో దైవోగ్రతకు పాత్రలో. దేవుడి నేచర్ అది కాదు, దేవుడు పాపాన్ని చూడడు, దేవుడు పాపాన్ని సహించలేడు, దేవుడు పరిశుద్ధుడు, పాపాన్ని శిక్షిస్తాడు. ఉగ్రత పిల్లలు చచ్చిన వారు, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారు. 4వ వచనం 5వ వచనంలో అంట రాయబడ్డ మాట, అయినను దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమే ఉండినప్పుడు సహితం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. దాని ఏమన్నాడు, కృప చేత మీరు రక్షించబడ్డారు, దట్ ఈజ్ ద గ్రేస్. కృప చంపాలి, బతికించుకున్నాడు. ఉగ్రత చూపించాలి, కనికరం చూపించాడు. ఏంటి దేవుడికి లాభం అంటే ఏమీ లాభం లేదు. దీనికోసం ఏం చేశాడు? చాలాసార్లు ఏం చేశాడు అన్నమాట దగ్గర ఏముందండి, ఆయన సూపర్ మ్యాన్, ఆయన శక్తి మ్యాన్, గాడ్ ఈజ్ ఓమ్నిపొటెంట్, గాడ్ ఈజ్ ఓమ్నిసియంట్. ఆయన ఏముంది, ఎలా కావాలంటే అలా చేస్తాడు, బైబిల్ అలా చెప్పలా, ఇట్టే చేసేస్తాడు, సింపుల్ గా చేసేస్తాడు, బైబిల్ అలా చెప్పలా. ఈ కార్యం చేయడానికి ఆయన ఏం చేశాడు, నిన్ను ప్రేమించడానికి, నిన్ను రక్షించడానికి, నిన్ను క్షమించడానికి, నిన్ను చేర్చుకోవడానికి ఆయన ఏం చేశాడంటే అక్కడే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన ఏం చేశాడు మొదటి వచనం అక్కడే 4-5 వచనాలు మనం చదువుతున్నాం కదా, క్రీస్తుతో కూడా బ్రతికించాను అన్నాడు. క్రీస్తుతో కూడా బ్రతికించడం అంటే, క్రీస్తుతో కూడా బ్రతికించడం అంటే 13వ వచనం అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు, రెండో మాట, క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. ఏం చేశాడు? రక్తం చిందించాడు. ఎవరి రక్తం? పక్కోడి రక్తం కాదు, తన కుమారుని రక్తం. క్రీస్తు రక్తము ద్వారా మనం రక్షణలోకి వచ్చాం. క్రీస్తు సిలువ మరణం ద్వారా మనం ధన్యులమయ్యాం, పరిహారం అందుకున్నాం, పాపాలు అతిక్రమాలకు పరిహారం అందుకున్నాం, పాపాలకు ప్రాయశ్చితం అందుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో దేవుని ప్రేమను ఇట్లా వర్ణిస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఇలా అంటాడు. 5వ అధ్యాయం 10వ వచనం ఎలా అనగా, శత్రునిమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల శత్రులు ఆయన సమాధానపరుచుకున్నాడు. 9వ వచనం కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, రక్తం వల్ల నీతిమంతులుగా తీర్చాడు శత్రువులను. 8వ వచనంలో దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. 7వ వచనం అంటాడు, నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవటం అరుదు. మంచోడు కోసమే ప్రాణం పెట్టరు, చెడిపోయినోడు కోసం ఎవరు ప్రాణం పెడతారు? నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోటారు, మంచివాడి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగింపవచ్చు. కానీ మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. చాలాసార్లు ఏమనిపిస్తుంది అంటే, మన రహస్య జీవితం, మన పాప జీవితం, మన పాత జీవితం చెప్పుకోవడానికి మనమే సిగ్గుపడతాం. ఏమనుకుంటారు, నేను గతంలో ఇలా ఉన్నాను అన్న విషయం తెలిస్తే ఏమనుకుంటారు? చనిపోయిన ప్రవీణ్ పగడాల తన సాక్ష్యం చెబుతూ ఇట్లా అన్నాడు, నేను ఎప్పుడూ మత్తులో ఉండేవాడిని, గంజా బ్యాచ్ మత్తులో ఉండేవాడిని. కేసులున్నాయి. ఇక రౌడీ షీట్ మర్డర్ కేసులో, అటెంప్ట్ మర్డర్ కేసులో చచ్చిపోసిన బతికాడు. అది ఆయన బ్యాక్గ్రౌండ్. అనిపిస్తుంది, నిన్నెట్లా దేవుడు పట్టుకున్నాడు, నిన్నెట్లా దేవుడు వాడుకున్నాడు, నిన్నెట్లా క్షమించాడు అనిపిస్తుంది. అట్లాంటి వాడు నేను. దేవుడు అలాంటి నన్ను రక్షించుకున్నాడు, అలాంటి నన్ను పట్టుకున్నాడు. ఎవరు గొప్పతనం? మన జీవితాలవే చెప్పుకుంటే సిగ్గు, చెప్పుకుంటే పరుగు పోతుంది. అర్థం మనం ఏంటో అర్థమైతే అసలుకి మనల్ని ఎవరు మన దగ్గర ఎవరు ఉండరు. తెలివి కాబట్టి మనతో స్నేహం చేస్తున్నారు, తెలివి కాబట్టి మనతో పాటు ఉంటున్నారు. మరి దేవుడికి తెలియదా? మన జీవితం దేవుడికి తెలియదా? తెలిసి ఎట్లా మన ప్రార్థన వింటున్నాడు? తెలిసి ఎట్లా మనల్ని ఇంకా భూమి మీద బతకనిచ్చాడు? తెలిసి ఎట్లా మనం రక్షించుకున్నాడు? ఆయన ప్రేమ. ప్రభునందు పిల్లరా, లోకంలో మనం చూస్తున్న ప్రేమలు ఎరోస్, ఆపోజిట్ పర్సన్స్ మధ్య పుట్టే ప్రేమ, ఆస్టర్గోస్, రిలేటివ్స్ మధ్య పుట్టే ప్రేమ, ఫీలోస్, ఫ్రెండ్స్ మధ్య పుట్టే ప్రేమ, మించిన ప్రేమ, అగాపే, దేవుని ప్రేమ. కాబట్టి దేవుని ప్రేమ అన్నమాట దగ్గర దాన్ని అన్కండిషనల్, నీవు నాకు ఇది చేస్తే నేను నిన్ను ప్రేమిస్తాను, అలాంటివేం పెట్టలా. ఏమీ లేకపోయినా, ఏమీ ఆశించకుండా పతనావస్థలో ఉండగా, నరకానికి ఉగ్రతకు పాత్రులుగా ఉండగా, శత్రులుగా ఉండగా, అవిధేయులుగా ఉండగా కనికరపడ్డాడు, దయ చూపించాడు, ప్రేమ చూపించాడు. అది అగాపే ప్రేమ. చాలాసార్లు ప్రేమ కొరకు మనం మాట్లాడుతున్నప్పుడు మేబీ ఈ పదం వాడటం కరెక్ట్ ఏమో, ఓవర్ ఎంఫసిస్. దేవుడు ఆయన ప్రేమ షరతులు లేకుండా ప్రేమించాడు అన్నమాట బాగుంది. ఆయన అపాత్రుల పట్ల ప్రేమ చూపించాడు అన్నమాట కూడా చాలా బాగుంది. కానీ ఆయన ప్రేమ మాత్రమే చూపిస్తాడు అన్నది మాత్రం సరైన అవగాహన కాదు. ఆయన ప్రేమ మాత్రమే చూపిస్తాడు అన్నది సరైన అవగాహన కాదు. ఈ మాట మనకు బాగా అర్థం అవ్వాలి. తెసలోనిక 2వ పత్రికలో ఒక పదాన్ని వాడేటండి. తెసలోనిక 2వ పత్రికలో ఒక పదాన్ని వాడాడు. తెసలోనిక 2వ పత్రిక మొదటి అధ్యాయము 6-8 వచనాలు చదివితే ఇలా అన్నాడు. 6-8 వచనాలు చదివితే ఇలా అన్నాడు. ప్రభువైన యేసు తన మహిమ తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు ఏం చేస్తారట? ప్రేమ మాత్రమేనా లానొచ్చు? మొదటి రాకడలో ప్రేమ చూపించాడు, దానికి లోబడ్డవారు ఆ ప్రేమకి బహుమానాన్ని, వాళ్ళు లోబడ్డ విధేయతకు బహుమానాన్ని పొందుకుంటారు. ఆయన ప్రేమకు లోబడిన వారు, సువార్తకు శత్రువులు, సిలువకు శత్రువులు, క్రీస్తుకు విరోధులు, క్రీస్తును వాడుకుంటున్నవారు ఆయన ప్రేమను అలసత్వంగా, చులకనగా, చేతకానితనంగా తీసుకుంటున్నవారు వారికి ఏమవుతుందట? సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మను శ్రమపరుచువారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. దేవుని న్యాయం ఎట్లా ఉందంటే, అవిధేయులకు శిక్ష, విధేయులకు బహుమానం. అవిధేయులకు శిక్ష, విధేయులకు బహుమానం. కింద 9-10 వచనాల్లో రాస్తాడు, ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకు విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకు ప్రభు వచ్చినప్పుడు అతివారు ఆయన సముఖము నుండి, ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమును దండన పొందుతురు. అవిధేయులు నిత్య నాశనమును దండన పొందుతురు. దండన దేవుని ప్రేమ శిక్షణ, దేవుని ప్రేమ శిక్షించదా అంటే దేవుని ప్రేమకు పాత్రలుగా లేకపోతే తప్పక శిక్షలోకి వెళ్తారు. చాలాసార్లు దేవుడి ప్రేమను మనం ఈ అపార ప్రేమామయుడు, కృపా బాహుళ్యాన్ని చూపించాడు, దయాదాక్షిణ్య పూర్ణుడు ఈ పదాలు వాడినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నేను ఎలాగున్నా ప్రేమిస్తాడు. నో, ఎలాగున్నా ప్రేమిస్తాడు కాదు. సరిగ్గా అర్థం కాకపోతే, నటిస్తా ఉంటే, కృపను నిరర్ధకం చేస్తే, అవకాశాన్ని సరిగ్గా వాడుకోకపోతే, ఆ కన్నింగ్ స్వభావాన్ని చూపిస్తే ప్రేమ చాలా బాగుంటుంది, కానీ దండన అంతకంటే భయంకరంగా ఉంటుంది. కాబట్టి ప్రిలారా, దేవుడు ప్రేమస్వరూపి అన్న ఈ సత్యం దగ్గర ఎంతైనా ప్రభుని స్తుతించాలి, కానీ నిర్లక్ష్యంగా ఉండటం, అలసత్వంగా ఉండటం, దేవుడు కేవలం ప్రేమే చూపిస్తాడు అనుకోవటం మాత్రం ఆత్మీయ జీవితానికి మంచిది కాదు. అది జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నా. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనంలో మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనంలో మనం చూడాలి. దానికి ముందు 34వ వచనం కూడా చూడాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయము ఇక్కడే కాదు, ఈ అధ్యాయం అంతా రెండు ఎంత బ్యాలెన్స్డ్గా ఉంటాయో. ఇక్కడ 25వ అధ్యాయంలో 3 ఉపమానాలు ఉన్నాయి. 3 ఉపమానాలు చూద్దాం. ముందు వాక్యం చదివేద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడ్డ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. రండి రండి అని పిలుస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు, రాజ్యాన్ని ఇస్తాను అంటున్నాడు. కానీ 41వ వచనంలో అప్పుడు ఆయన ఎడవైపు ఉండి వారిని చూచి, శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన త్యాగ్నిలోకి పొండి అంటున్నాడు. పరలోకానికి రండి అని మాత్రమే పిలవటంలా నరకానికి నెట్టేస్తున్నాడు, నరకాన్ని నెట్టేస్తున్నాడు. 25వ అధ్యాయంలో 1వ ఉపమానం బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. ఆశ్చర్యం అనిపిస్తుంది, 10 మంది ఆయన కోసమే వచ్చారు, 10 మంది బుడ్డీలు తీసుకొని వచ్చారు, దీపాలు తీసుకొని వచ్చారు, 10 మంది ఆస్తి వచ్చారు, దివిటీలు తీసుకొని వచ్చారు. 5 దివిటీలు ఆరిపోతా ఉన్నాయి. 5 దివిటీలు ఆరిపోతా ఉంటే వాళ్ళు ఆరిపోతున్నాయి అని గ్రహించుకొని వెలిగించుకోవడానికి బయటికి వెళ్ళారు. ఎట్లా అర్థం చేసుకోవాలో అర్థం కాదు, వెలిగించుకోవడం బయటకు వెళ్ళారు. ఈలోగా ఆయన వచ్చేసాడు, వీళ్ళ లోపలికి వెళ్ళిపోయారు 5, మిగతా 5 బయట ఉండిపోయారు. వాళ్ళు తలుపు కొడుతున్నారు, నాకు నువ్వు కావాలి, నీకోసమే వచ్చాం, తలుపు తీ అంటున్నారు. ఆయన అంటాడు 11 మత్తయి సువార్త 25వ అధ్యాయం 11, అంతటి తలుపు వేయబడను. ఆ తర్వాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా మాకు తలుపు తీయమని అడగగా, అతడు మిమ్మల్ని ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనక మెలకువగా ఉండండి. దేవుడు నన్ను ఎంతో ప్రేమించాడు, వెతికి రక్షించుకున్నాడు. మేబీ కరెక్ట్, వెతికి పరలోకాన్ని తీసుకువెళ్ళడు, ఆయన రాజ్యాన్ని తీసుకువెళ్ళడు. నువ్వే ఆయన రకాలు తిరగాలి, నువ్వే. నేనేమంటానంటే దీన్ని కొంచెం అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమ అంతటినీ మనం బాప్తిసం వరకు అర్థం చేసుకుందాం. ఎంత ఘోర పాపినైనా క్షమించేస్తాడు ఒప్పుకుంటే, ఎంత ఘోర పాపినైనా దేవుని రాజ్యంలోకి భూమి మీద చేర్చుకుంటాడు ఒప్పుకుందాం. కానీ ఎంత ఘోర పాపినైనా క్షమించేస్తాడు, పరలోకాన్ని చేర్చుకుంటాడు? నో. ఎంత ఘోర పాపినైనా పరలోకం చేసుకుంటే పరలోకంలో పాపాత్మలు ఉంటారు. పరలోకంలో పాపాత్మలు ఉంటే ఏం బాగుంటుంది? పరిశుద్ధ పట్టణం కదా, పాపాత్మలు ఎట్లా పరలోకంలో ఉంటారు? పరలోకంలో ఉండే పాపులు ఎవరంటే మార్పు చెందిన పాపులు, పరిశుద్ధులుగా తీర్చబడ్డ పాపులు, పాపాన్ని అసహించుకునే పాపులు, పరిశుద్ధతను కౌగులించుకునే పాపులు. ప్రభు కొరకు ఆయన నిమిత్తం అద్భుతంగా ఉంటుంది ప్రకటన గ్రంథంలో. ఎవరలో ఎందుకు వాళ్ళు పరలోకంలో ఉన్నారంటే, వాళ్ళు ఎవరంటే ఆయన కోసం చేతులు కోసేసుకున్నారు, ఆయన కోసం చెవులు కోసేసుకున్నారంటేనే గొప్ప. ఆయన కోసం చేతులు కోసుకోవడం, చెవులు కోసుకోవడం కాదు, ఆయన కోసం వాళ్ళ తలలు తెగిపడ్డాయి. ప్రభు నిమిత్తము, తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము వధింపబడ్డ ఆత్మలు రక్తంగా అర్చారు, ప్రాణం పెట్టారు ప్రభు కోసం. ఒకప్పుడు పాపులే, ఇప్పుడు వాళ్ళ మార్పు ఎట్లా ఉందంటే వాళ్ళు ప్రాణం కంటే ప్రభుని ఎక్కువ ప్రేమిస్తున్నారు. మేబీ వాక్యం చదివితే బాగుంటుంది. ఒక్క వాక్యం కాదు, ప్రకటన గ్రంథంలో పరలోకంలో కనబడుతున్న వాళ్ళంతా ఎలాగంటే నటీనటులు కాదు, ఆస్కార్ అవార్డు గ్రహీతలు కాదు, డ్రామా ఆర్టిస్టులు కాదు, ముసలి కన్నీరు కాదు, అవకాశవాదులు కాదు, ఏరు దాటిన తర్వాత తెప్ప తగలబెట్టే రకాలు కాదు, నిద్రబోతులు కాదు, సోమరబోతులు కాదు. మేబీ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు అందరిని పిలిచాడు, రండి అన్నాడు. ఎలాంటి వాడైనా వచ్చేయచ్చు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి. పరలోకానికి రండి, ఎలాంటి వాడైనా పర్లేదు. నో నో, అందుకే సిలువ మీ దొంగ పరలోకానికి పోయాడు కదండి. ఎక్సెప్షనల్ కేసు, ఎక్సెప్షనల్ కేసు, అది పట్టించుకోవద్దు. ఖచ్చితంగా నేను బలంగా నమ్మేది మనల్ని అంత సులువుగా పరలోకానికి వచ్చే ఎండవు నమ్ముకున్నాం కాబట్టి సరే బతకరా అంటాడు. భూమి మీద ఎవరి కోసం బ్రతుకుతావో చూస్తాడు, ఆయన కోసమా? ఆయన ప్రేమ చూశావు కదా, ఆయన ప్రేమకు సాక్షిగా జీవిస్తావా? లేకపోతే కుక్క తోక వంకర, మరలా గత జీవితం, మరలా పాత జీవితం. పరీక్షించాలనుకుంటాడు, పరీక్షించాలనుకుంటాడు. ప్రకటన గ్రంథంలో మాట చదవాలి, దేవుడు ప్రేమించాడు. ఆశ్చర్యం, మరి మనం అట్లాగే ప్రేమించాలట, అలాగే దేవుని ప్రేమించాలట, అలాగే మనుషుని ప్రేమించాలట. ప్రకటన గ్రంథం 6:9 ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తం, తామిచ్చిన సాక్ష్యం నిమిత్తం వధింపబడిన ఆత్మలను బలిపీఠం కింద చూచి తిని చనిపోలా చంపబడ్డారు. ఏం తప్పు చేశారని ఆయన నమ్ముకున్నారు, ఆయన కొరకు సాక్ష్యం ఇచ్చారు. ఆయన కోసం సాక్ష్యం ఇస్తే చంపేస్తారని తెలిసినా తెగించారు. మేబీ నేను ఎలా అనుకుంటా, అందరినీ చంపకపోవచ్చు కానీ వాళ్ళకు వాళ్ళే చనిపోయారు, రిస్క్ చేశారు, ప్రాణాలు పెట్టారు, కష్టం చేస్తారు, శ్రమల గుండా వెళ్ళారు. 11వ వచనంలో ఆశ్చర్యకరమైన మాట, 10వ వచనంలో అడుగుతున్నారు, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చుకొయు, మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకుందువని బిగ్గరగా కేకలు వేస్తే, తెలని వస్త్ర వారిలో ప్రతి వాడికి ఇవ్వబడింది అని మాట్లాడుతున్నాడు. వారి వేళనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తయ్యే వరకు ఇంకా కొంచెం కాలం విశ్రమింపవనని వారితో చెప్పబడింది. నువ్వు ప్రూవ్ చేసుకున్నావు, నీ ప్రాణం ఏంటో ప్రూవ్ చేసుకున్నావు, నా కోసం రక్తం గార్చావు, నా కోసం ప్రాణం పెట్టావు. నీలాగే కొంతమంది ఇంకా ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నారు, వాళ్ళ కోసం ఆగండి అన్నడట. వాళ్ళతోటి ఆగండి అన్నడట. ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం పదకొండవ వచనం వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాణిని జయించి ఉన్నారు గాని మరణం వరకు తమ ప్రాణాలను ప్రేమించిన వారు కారు. ప్రాణాలను ప్రేమించలేదు, తమను తాము ప్రేమించుకోలేదు, మరణం వరకు తమను తాము ప్రేమించుకోలేదు. తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి జయించారు, ప్రాణాలు ప్రేమించలేదు. జయించారంటే అర్థమేంటి? మేబీ భౌతిక నేత్రాలకి వాళ్ళు చనిపోయారు కానీ బ్రతికారు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో ఇప్పటి నుండి ప్రభునందు మృతునందు మృతులు రాయి ధన్యులను రాయమని పరలోకం నుంచి ఒక స్వరం చెప్పగా వింటిని. ఇది మోస్ట్లీ రాంగ్లీ ఇంటర్ప్రిటెడ్ వెర్స్. ఈ వాక్యం ఎంత అపార్థం చేయబడుతుందంటే క్రీస్తునందు మృతు బృందు మృతులు అంటే ఏం చేసి ఏమీ చేయకుండా యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకొని చచ్చిపోతే ధన్యులు అని కాదు, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నావు గనుక చనిపోతే. అంటే అర్థమేంటి? చంపేస్తే యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నావు కాబట్టి చంపేస్తే, లేకపోతే నష్టపోతే. అక్కడ రాయబడ్డ మాటదే నిజమే. వారు తమ ప్రయాసములు మాని చాలా ప్రయాసపడ్డారు నమ్ముకున్నారు కాబట్టి. తర్వాత మాట, వారి క్రియలు వారు వెంటపోతున్నాయి. ఖాళీగా కూర్చోలా, ఖాళీగా కూర్చోలా, నమ్ముకున్నారు కాబట్టి ఆయన పట్ల కృతజ్ఞతాభావంతో వారు పనులు చేశారు. వారి పనులు వాళ్ళ వెంట వెళ్తున్నాయి, వాళ్ళ ప్రయాస పరిగణలోకి వస్తుంది. వాళ్ళు ప్రభు కోసం జీవించారు, ప్రభు కోసం చనిపోయారు. ప్రకటన గ్రంథం 20:4-2 యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తం చిరఛేదనం చేయబడ్డ వారి ఆత్మను చూచి తిని వారి బ్రతికారు. వారి బ్రతికారు, నరకబడ్డారు, చిరఛేదనం చేయబడ్డారు, తలల తెగి కింద పడ్డాయి. ఎందుకోసం? యేసు కొరకు సాక్ష్యం ఇచ్చారు. ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ వాక్యాన్ని? ఎట్లా అర్థం చేసుకోవాలి? దేవుడు ప్రేమామయుడు, గాడ్ ఈజ్ లవ్. బాగుంది. ఆ ప్రేమ మనకి అవకాశం ఇచ్చింది, ఆ ప్రేమ మన గత పాపాలను క్షమించింది, ఆ ప్రేమ మనకు ఒక అవకాశం ఇచ్చింది. అక్కడ ఏం చేద్దాం? నిద్రపోదామా? దేవుడు ప్రేమామయుడు, పాటలు పాడుకుంటూ కూర్చుందామా? ఆ ప్రేమను మన జీవితాల్లోకి తీసుకు, మన జీవితాల్లో చూపించాలి. నేను ముగిస్తున్నా. దీని అర్థం ఏంటంటే, దేవుడు ప్రేమామయుడు, ఆ ప్రేమ నీలో నీ ద్వారా లోకానికి కనబడాలి. ఆయన ప్రేమ నీకు అర్థమైతే నీ ప్రేమ, నీ కృతజ్ఞత నువ్వు చూపించాలి. దాని రెస్పాన్స్ ఎట్లా ఉండాలంటే, మన ఇతరుల పట్ల ప్రేమ చూపించాలి. యోహాను 3:16 అద్భుతంగా ఉంటుంది. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, కాబట్టి తన కుమారుని పంపించాడు, ఆయన సిలువకు అప్పగించాడు, ఆయన రక్తం చెందించాడు. దట్ ఈస్ లవ్ ఆఫ్ గాడ్. బాగుంటుంది. కానీ 1 యోహాను 3:16, John 3:16 దేవుని ప్రేమ, 1 John 3:16 మన ప్రేమ. ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టిన గనక ప్రేమ ఎట్టుదో తెలుసుకొనిచున్నాము. తర్వాత మాట, మనము కూడా సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్ధమై. దేవుడి కోసం ప్రాణం పెట్టడం కొంతవరకు ఓకే, కానీ మనుషుల కోసం ప్రాణం పెట్టడం, ఎవరా మనుషులు? ఆ మనుషుల కోసమే కదా యేసు ప్రభు ప్రాణం పెట్టాడు. పాపులు, అనీతిమంతులు, దుష్టులు, శత్రువులు, వాళ్ళ కోసం ఆయన ప్రాణం పెట్టాడు కదా. మరి మనం పాపులు, అనీతిమంతులు, దుష్టులు, శత్రువులు, వాళ్ళ కోసం కనీసం ప్రార్థన చేయడానికి కూడా మనసు రాదు ప్రాణం పెట్టడమా? ప్రార్థన చేయడానికే మనసు రాదు ప్రాణం పెట్టడమా? ఆ ప్రేమ మన హృదయాల్లో పొంగాలి, ఆ ప్రేమ మన జీవితాల్లో కనిపించాలి, ఆ ప్రేమ మన సేవలో చూపించాలి, ఆ గుణ లక్షణం మనలో పరిమళించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 32 ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణారుదియులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుడి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగి ఉండటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకును. అలాగే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. మీలో జారత్వమే గాని, ఏ అపవిత్రతే గాని, లోభత్వమే గాని, పక్కోడికి ఎట్లాగ నువ్వు అన్యాయం చేస్తావు? పక్కోడికి నువ్వు ఎట్లా మోసం చేస్తావు? దేవుడు ప్రేమించాడు, మనుషుల్ని ప్రేమించాడు. దేవుని బిడ్డవి నువ్వు మనుషుల్ని ప్రేమించాలి. ఎట్లా మోసం చేస్తావు? ఎట్లా అన్యాయం చేస్తావు? అందుకే 10 కమాండ్మెంట్స్ మనకేం చెప్తాయంటే, వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు. ఎందుకు చేయొద్దు అంటే, దేవుని ప్రేమను దేవుని ప్రేమను చూపించాలి కాబట్టి. అసలుకి ప్రేమ అన్న ఈ ఆజ్ఞ మొత్తం దేవుడు ఈ గ్రంథాన్ని రాయడం వెనకాల అన్నిటికీ ముడి, అదే అన్నిటికీ తాళపు చెవి, అన్నిటికీ అదే కీలకం అన్నట్టుగా రాశాడు. అన్నిటికీ అదే కీలకం అన్నట్టుగా రాశాడు ప్రేమ. ప్రేమ మనుషుల పట్ల మనం చూపించాల్సిన ప్రేమ. దయచేసి ఉదయకాలం దేవుని ప్రేమ, అగాపే ప్రేమ ఎంత గొప్పదో మనం వింటూ ఉండగా, అర్థం చేసుకుంటూ ఉండగా మనం ఆ ప్రేమను మన హృదయాల్లో మన జీవితాల్లో చూపించడానికి, ఆ ప్రేమను మనం మన తరంలో ఇతరుల మీద చూపించడానికి మనం సిద్ధపడటం, మనం సిద్ధపడడం ఆత్మీయ జీవితానికి ఎంతైనా మంచిది. ఇలా అన్నాడు రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమీ ఎవరికి అచ్చి ఉండవద్దు. పొరుగు వారిని ప్రేమించువాడే ధర్మశాస్త్ర నెరవేర్చువాడు. ఇలా అంటాను మనిషిని దేవుని ప్రేమించటం, దేవుడికి ముడుపులు ఇచ్చేయటం, దేవుడికి డబ్బులు ఇచ్చేయడం, దేవుని కోసం ఏదో ఒకటి చేసేయడం, అది బానే ఉంటది, చేయగలుగుతాం, కొంత సాధ్యమే. కానీ దేవుని కొరకు మనుషులకు చేయటం, దేవుని బట్టి మనుషులకు చేయటం కష్టం. కష్టం మన అచ్చి ఉన్నావట, అప్పు ఉన్నావట, భాగ్యం ఉన్నావట, ఎవరో నిన్ను ప్రేమించారు కాబట్టి నీ కొరకు బైబుల్ ట్రాన్స్లేట్ చేశారు, ఎవరో నిన్ను ప్రేమించారు కాబట్టి నీ కొరకు ప్రార్థించారు, ఎవరో నిన్ను ప్రేమించారు ఏమీ ఆశించకుండా సువార్త నీ దగ్గర తీసుకొచ్చారు, ఎవరో నీ కొరకు పనిచేశారు ఏమీ ఆశించకుండా. నౌ దిస్ ఈజ్ యువర్ టర్న్, ఇది నీ సమయం. నువ్వెట్లాగా గుప్పులు బిగబెడతావు, నువ్వెట్లాగా ప్రార్థన చేయకుండా ఉంటావు, నువ్వెట్లాగా ప్రేమ చూపించకుండా ఉంటావు. అచ్చి ఉన్నాము ప్రేమించాల్సిన విషయంలో, అచ్చి ఉన్నాము. పొరుగు వాడిని ప్రేమించువాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చువాడు అన్నాడు. ఏలయనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలి నీ పొరుగు వాడిని ప్రేమింపవలను వాక్యంలో సంక్షేపముగా ఇమిడి ఉన్నది. ప్రేమ పొరుగువానికి చీడు చేయదు గనక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటయే. నాకు తెలియదు ఉదయకాలం వాక్యం సూటిగా నీతో మాట్లాడుతున్న మాట, నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీలో ఆ ప్రేమ ఉందా, అగాపే ప్రేమ నీలో ఉందా, శత్రువులను పాపులను అనీతిమంతులను ప్రేమించిన ప్రేమ, తిరుగుబాటు స్వభావం చూపించిన ఇజ్రాయేలు ప్రజలను ప్రేమించిన ప్రేమ, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారిని ప్రేమించిన ప్రేమ, అలాంటి వాళ్ళ కొరకు రక్తం కార్చిన ప్రేమ, దేవుని ప్రేమ, అగాపే ప్రేమ నీలో ఉందా. చాలాసార్లు ఎస్ఎఫ్జేలో కొన్ని ప్రశ్నలు విచిత్రంగా ఉంటాయి. తప్పే ఉంది, అసలుకి వీళ్ళ మంచోలు కాదండి, వాళ్ళని వాట్సాప్ గ్రూప్ లో ఉంచమంటారా వద్దంటారా, వాళ్ళ ఫోన్లు ఎత్తట్లేదండి వాట్సాప్ గ్రూప్ లో ఉంచమంటారా తీసేయమంటారా, ఎన్నిసార్లు పిలిచినా రావట్లేదండి ఇక వాళ్ళ అవసరం లేదండి, అగాపే ప్రేమ. ఏం చేద్దాం జైల్లో ఉన్న ఖైదీ దేవుడు ప్రేమిస్తున్నాడు, ప్రాస్టిట్యూషన్ హౌసుల్లో ఉన్న బ్రోకర్స్ లో ఉన్న ప్రాస్టిట్యూట్స్ దేవుడు ప్రేమిస్తున్నాడు, అందరిని ప్రేమిస్తున్నాడు. దేవుని బిడ్డలుగా అప్రేమను చూపిద్దాం. త్వరగా జడ్జిమెంట్ ఇచ్చేయటం, త్వరగా కోపపడిపోవటం, త్వరగా మనసు చంపేసుకోవటం, త్వరగా వదిలేయడం పోరా అనుకోవటం. ప్రారంభ దినాల్లో నా బలహీనతల్లో నిన్ను ఏమైనా బొట్టు పెట్టి పిలవాలా అనేవాడిని. నిన్నేమైనా బొట్టు పెట్టి పిలవాలా, వస్తేరా పోతా పో అనేవాడిని. ప్రేమ లేనివాడిని, ప్రేమ లేనివాడిని. ఇప్పుడు చాలా భయం వేస్తుంది ఎవరిని పోగొట్టుకోవడానికైనా. నువ్వెట్లాగా ఒకప్పుడు నీ పరిస్థితి ఏంటి, నిన్ను ఆయన ప్రేమించలా, నువ్వెట్లా ప్రేమించుకుంటా ఉంటా, నువ్వెట్లా ప్రేమించుకుంటా ఉంటా. ప్రభునందు ప్రియులారా, దేవుని ప్రేమ ఉదయకాలం మన ముందు మానిఫెస్ట్ అయి ప్రత్యక్షమవుతూ ఉండగా మన అంతరంగాన్ని చూద్దాం, మన అంతరంగాన్ని చూద్దాం. ఎంత ప్రేమ లేని వారము, ఎంత త్వరగా కోపపడిపోయేవారము, ఎంత త్వరగా మనం వదిలేస్తున్నాము, ఎంత త్వరగా వదిలేస్తున్నాము. ఆయనైతే ప్రాణం ఇచ్చాడు, మనమైతే టైం కూడా ఇవ్వలేకపోతున్నాం. ఆయన ఇచ్చిన టైమే, ఆయన ఇచ్చిన టైమే. ఆయనైతే సమస్తాన్ని ఇచ్చాడు, మనం ఏమీ ఇవ్వలేకపోతున్నాం. ఎవరి కోసం? మనుషుల కొరకు, ఆ పాపి కోసమే, ఆ పాపి రక్షణ కొరకే. ప్రభువును స్తుతించాలి. కొంతమంది ప్రయాసపడుతున్నారు, టైం కుదుర్చుకుంటున్నారు. నిన్న ఒక సీఏ గారు అంటున్నాడు, అన్నా మేము ఉదయం 5 గంటల దాకా గృహ దర్శనాలు చేశాము, ఉదయం 5 గంటల దాకా గృహ దర్శనాలు చేశాము. ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు నిద్రపోవట్లా, వాళ్ళు రమ్మంటున్నారు, ఎదురు చూస్తున్నారు. చాడు మేము నిద్రపోలా, మేము వెళ్ళాం. వాళ్ళు నిద్రపోకపోతే మేము ఎట్లా నిద్రపోతాం? స్తోత్రం. రాత్రి పగలు దూరము భారము కష్టము ఖర్చు అప్పుడు అవేమి పట్టించుకోకుండా లెట్ అస్ షో అగాపే లవ్ టువర్డ్స్ అవర్ బ్రదర్, టువర్డ్స్ అవర్ ఎనిమీస్. ప్రేమను చూపిద్దాం. ప్రభు ఈ మాటలు మన ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరంగా మార్చింది కాక. ఆమెన్.
ప్రైజ్ ది లార్డ్ సార్. మన దైవజనులు శ్రీ సారు మనల్ని ఎంతో ప్రేమించి